దేవునికి సమస్తమును ఇవ్వడం.
We want to turn today to a verse of scripture that tells us how we can be delivered from the power of mammon and serve God with all of our heart.
ఈ రోజున మనము సిరి యొక్క శక్తి నుండి విడిపింపబడి దేవుణ్ణి మన హృదయాలంతటితో ఎలా సేవించగలమో తెలియజేసే ఒక లేఖన వచనాన్ని చూద్దాము.
Money is a wonderful servant, but a terrible master.
డబ్బు ఒక అద్భుతమైన సేవకుడు గాని ఒక భయంకరమైన యజమాని.
Like fire, a wonderful servant when kept in control on the gas stove, a terrible master when it's allowed to burn down the house.
అది అగ్ని వంటిది. అగ్ని గ్యాస్ స్టవ్లో అదుపులో ఉంచబడినప్పుడు ఒక అద్భుతమైన సేవకుడు, కానీ అది ఇంటిని తగలబెట్టడానికి అనుమతించబడినప్పుడు ఒక భయంకరమైన యజమాని.
Jesus said in Matthew 22 and verse 21, render to Caesar the things that are Caesar's and to God the things that are God's.
యేసు మత్తయి సువార్త 22:21 కైసరువి కైసరుకు చెల్లించుడి, దేవునివి దేవునికి చెల్లించుడని చెప్పాడు.
Teaching us first of all to be righteous in money matters.
డబ్బు విషయాలలో మొట్టమొదటిగా న్యాయంగా ఉండటం గురించి ఆయన మనకు నేర్పించాడు.
And second to be faithful in money matters.
రెండవదిగా డబ్బు విషయాలలో నమ్మకంగా ఉండటం గురించి నేర్పించాడు.
To be righteous is first of all to give back to other people what is rightfully theirs.
న్యాయంగా ఉండటం అంటే మొదటిగా ఇతరులకు న్యాయంగా చెందిన దాన్ని వారికి తిరిగి ఇచ్చివేయడం.
If you have borrowed money, return it.
మనం డబ్బును అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి ఇవ్వాలి.
If you have cheated, return it.
మోసం చేస్తే తిరిగి ఇవ్వాలి.
If you have cheated the income tax department or the customs department, give it back.
మనం ఆదాయపు పన్ను శాఖనో లేక సుంకం వసూలు చేసే శాఖనో మోసగించి ఉంటే డబ్బును తిరిగి ఇవ్వాలి.
If you don't do it, you'll be dragging a chain on your feet all your life.
మీరు అలా చేయకపోతే మీ జీవితమంతా మీ కాళ్ళపైన సంకెళ్లను ఈడ్చుకుంటూ ఉంటారు.
You'll never be able to run the Christian race, I'll tell you that.
మీరు క్రైస్తవ పందాన్ని ఎప్పటికీ పరిగెత్తలేరని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను.
Settle it now. It's better to get God's blessings than to hang on to money which is not yours.
ఆ లెక్కను ఇప్పుడే చెల్లించండి. మీది కాని డబ్బును పట్టుకొని వేలాడటం కంటే దేవుని దీవెనలు పొందటం మేలు.
Do you know that if you have even 1 rupee which is unrighteously earned with you,
మీరు అన్యాయంగా సంపాదించిన ఒక్క రూపాయి అయినా మీ వద్ద ఉంటే,
that money will be a curse to you and to your children.
అది మీపైన మీ పిల్లలపైన ఒక శాపంగా ఉంటుందని మీకు తెలుసా?
You will not be ready for the coming of the Lord if you have not settled matters down on this earth.
మీరు ఈ భూమి మీద విషయాలను లెక్క చూసుకోకపోతే మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండరు.
No, we must not have 1 rupee with us which has been unrighteously earned.
లేదు, అన్యాయంగా సంపాదించిన ఒక్క రూపాయి కూడా మన యొద్ద ఉండకూడదు.
And concerning this matter which the Bible says in Romans 13 verse 8, owe nothing to anyone.
ఈ విషయం గురించి బైబిల్ గ్రంథము రోమీలకు రాసిన పత్రిక 13:8 చెప్పే మాట, ఎవనికిని ఏమీయు అచ్చి ఉండవద్దు.
We should avoid all borrowing as far as possible.
సాధ్యమైనంత వరకు మనము అప్పులు తీసుకోకూడదు.
Avoid getting into debt. It's a bad habit.
అప్పుకు దూరంగా ఉండండి, అది ఒక చెడు అలవాటు.
Be happy with what God gives you and live within that income.
దేవుడు మీకిచ్చిన దానితో సంతోషంగా ఉండండి, ఆ రాబడిలోనే జీవించండి.
The advertisements in the papers say, buy now and pay later.
వార్తాపత్రికలలోని వాణిజ్య ప్రకటనలు ఇప్పుడు కొని తర్వాత చెల్లించమని చెప్తాయి.
That's the surest way to get into debt.
అప్పులు పాలవటానికి అది ఖచ్చితమైన మార్గము.
Let me give you another motto.
నేను మీకు మరొక సూత్రాన్ని ఇస్తాను.
Save now and buy later when you have enough money with you.
ఇప్పుడు పొదుపు చేసి తరువాత కొనండి, అంటే మీ యొద్ద సరిపడినంత డబ్బున్నప్పుడు.
Now I want to make something clear here.
ఇక్కడ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.
Many people get loans from their offices for buying a vehicle, a two-wheeler, or a building loan to build a house.
అనేక మంది ఒక వాహనాన్ని కొనుక్కోవడానికి తాము పనిచేసే కార్యాలయం నుండి రుణాలను పొందుతారు, లేక ఇల్లు కట్టుకోవడానికి ఒక హౌస్ లోను అంటే రుణాన్ని పొందుతారు.
Now there's nothing wrong in taking a loan like that because
అటువంటప్పుడు ఆ రుణాన్ని తీసుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే
for that money you have something to show like a vehicle or a house.
ఆ డబ్బుకు ప్రతిగా చూపించుకోవడానికి మీ యొద్ద ఒక వాహనమో లేక ఒక ఇల్లు ఉంది.
And if you're unable to repay that money, they will take back the house and take back the vehicle. So in that sense, you're not in debt at all. So that is all right.
మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోతే వాళ్ళు ఆ ఇంటినో లేక ఆ వాహనాన్నో తిరిగి తీసుకుంటారు. ఆ విధంగా మీరు రుణపడి లేరు, కనుక అది పర్వాలేదు.
బట్ వెన్ యూ టేక్ మనీ టు స్పెండ్ ఆన్ సంథింగ్ దట్ డిసపియర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ వెడ్డింగ్,
కానీ ఏదైనా కనబడని దాని మీద ఖర్చు పెట్టడానికి మీరు అప్పు చేసినప్పుడు, ఉదాహరణకు ఒక వివాహ వేడుక,
ద స్లేవరీ ఆఫ్ బిలీవర్స్ టు మామన్ is seen most clearly at weddings.
విశ్వాసులు సిరికి బానిసలుగా ఉండటం వివాహ వేడుకలలో చాలా స్పష్టంగా కనబడుతుంది.
There you can see the covetousness and the greed and the honor seeking displayed unashamedly.
అక్కడ మీరు లోభత్వమును, పేరాసను, ఘనతను కోరుకోవడాన్ని సిగ్గు లేకుండా ప్రదర్శింపబడటాన్ని చూస్తారు.
You consider the dowry system practiced not only by unbelievers but by believers in almost every denomination.
Avishwasule kaakunda dadapu prati sangha sekalo unna vishwasulu aacharinche katna kanukala vishayanni chudandi.
Those who ask for a dowry before deciding whether this is the girl God wants me to marry are a disgrace to the name of Jesus Christ.
Devudu nenu pelli cheskovalanukuntunna ammayi eemena ani nirnayinchukone mundu katnam koraku adigevaru యేసుక్రీస్తు నామానికి అవమానకరమై ఉన్నారు.
And they are certainly not his disciples.
వారు నిశ్చయంగా ఆయన శిష్యులు కాదు.
How do you find out God's will whether this is the girl whom God wants you to marry? By finding out whether her father can give you so much money?
దేవుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఈమెనా అని నువ్వు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటావు? ఆమె తండ్రి నీకు ఎంత డబ్బు ఇవ్వగలడా అని తెలుసుకోవడాన్ని బట్టా.
You are serving mammon.
నువ్వు సిరిని సేవిస్తున్నావు.
And it doesn't matter if your pastor or your priest says it's okay.
నీ పాస్టరో లేక సంఘ పెద్దో అలా చేయడం పర్వాలేదంటే సరిపోదు.
God's word does not encourage it.
దేవుని వాక్యం దాన్ని ప్రోత్సహించదు.
If you were to ask Jesus, what would you say? What would Jesus tell you when you pray?
నువ్వు యేసును అడిగితే ఆయన ఏమంటాడు? నువ్వు ప్రార్థించినప్పుడు యేసు చెప్తాడా?
Would Jesus tell you, go and ask him for some more dowry?
నువ్వు వెళ్ళి ఇంకా కొంత కట్నం అడగమని యేసు నీతో చెప్తాడా?
Can you imagine the Lord Jesus saying such a thing?
యేసు ప్రభు అలాంటి మాట చెప్పడం నువ్వు ఊహించుకోగలవా?
Then where are you getting that advice from?
మరైతే నువ్వు ఆ సలహాను ఎక్కడ నుండి పొందుతున్నావు?
You are getting that advice from unconverted people.
ఆ సలహాను నువ్వు మార్పు లేని వారి నుండి, అవిశ్వాసుల నుండి పొందుతున్నావు.
We must not even expect a dowry when it comes to marriage. No.
పెళ్లి విషయంలో మనం కట్నాన్ని ఆశించను కూడా ఆశించకూడదు. లేదు.
Consider also the great waste of money there is at many wedding receptions.
అనేక వివాహ వేడుకలలో ఎంత డబ్బు వృధా అవుతుందో ఆలోచించండి.
Now there's nothing wrong in having a good wedding reception if you can afford it.
మీకు స్తోమత ఉంటే ఒక మంచి వివాహ విందును ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదు.
Jesus himself made extra wine for people at a wedding reception.
యేసు స్వయంగా ఒక వివాహ విందులో అదనపు ద్రాక్ష రసాన్ని చేశాడు.
But I know many believers who have borrowed money in order to have such a grand reception and they remain in debt for years.
కానీ ఒక ఘనమైన వివాహ విందును చేయడానికి అప్పు చేసిన చాలా మంది విశ్వాసులు నాకు తెలుసు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా అప్పుల్లో ఉంటారు.
Isn't that a stupid way to start a marriage?
వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి అది ఒక బుద్ధిలేని విధానం కాదా?
That's evil. It's far better in such a case to have a simple reception.
అది చాలా చెడ్డది. అటువంటి పరిస్థితిలో ఒక సామాన్యమైన భోజనపు విందును ఏర్పాటు చేయడం చాలా మెరుగైన విషయం.
Don't compete with some other family who had a grand reception for their wedding and borrow money to show that you are also able to have such a grand reception.
వారి వివాహ వేడుకలో ఒక ఘనమైన విందును ఏర్పాటు చేసుకున్న మరొక కుటుంబానితో పోటీపడి మీరు కూడా అటువంటి ఘనమైన విందును ఏర్పాటు చేయగలరని చూపించుకోవడానికి అప్పు చెయ్యొద్దు.
యు మే సే But if I have a simple reception, what will others say?
నేను ఒక సామాన్యమైన విందును ఏర్పాటు చేస్తే ఇతరులు ఏమంటారు అని నువ్వు అనొచ్చు.
Why not ask yourself, what will God say?
దేవుడు ఏమంటాడోనని నిన్ను నువ్వు ఎందుకు ప్రశ్నించుకోకూడదు?
Are you more afraid of man's opinion or God's?
నువ్వు దేవుని అభిప్రాయానికి ఎక్కువ భయపడుతున్నావా లేక మనిషిని అభిప్రాయానికా?
Do you think what God wants you to start your married life in debt?
నీ వివాహ జీవితాన్ని అప్పులతో ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్నాడని నీవు అనుకుంటున్నావా?
We must never adulterate the message of Christ in the Christian church.
క్రైస్తవ సంఘములో క్రీస్తు యొక్క సందేశాన్ని మనము ఎప్పుడూ కల్తీ చేయకూడదు.
This is our standard.
ఇది మన ప్రమాణము.
We will not get into debt as far as possible.
సాధ్యమైనంత వరకు మనము అప్పు చేయము.
Now there may be situations where in an emergency you have to borrow money from somebody, you know, emergency situations which you didn't anticipate.
అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీరు ఎవరి నుండైనా డబ్బు అప్పు తీసుకోవాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితులు వస్తాయని మీరు ఊహించలేదు.
But then you must seek to return that as soon as possible.
కానీ అటువంటి అప్పుడు దాన్ని సాధ్యమైనంత త్వరగా తిరిగి ఇచ్చివేయడానికి ప్రయత్నించాలి.
The word of God is very clear in Romans 13 verse 8. Owe nothing to anyone.
రోమా 13:8లో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఎవనికిని ఏమియు అచ్చి ఉండవద్దు.
Be content with what you have. Don't be in competition with any other believer.
నీకు కలిగిన దానితో నువ్వు తృప్తిపడు. ఇతర విశ్వాసులతో పోటీ పడకు.
Once you have learned to be righteous in money matters, you go on to being faithful.
డబ్బు విషయాలలో నువ్వు న్యాయంగా ఉండటం నేర్చుకున్నాక నువ్వు నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి.
What does it mean to be faithful? Render to God what is God's.
నమ్మకంగా ఉండటం అంటే ఏంటి? దేవునివి దేవునికి చెల్లించడం.
That's the second thing he said.
అది ఆయన చెప్పిన రెండో విషయం.
What is God's?
దేవునివి అంటే ఏంటి?
Many people will say 10%.
అనేక మంది 10% అంటారు.
Well, in the Old Testament it was 10%.
అయితే పాత నిబంధనలో అది 10%.
In the New Testament, Jesus said, if you don't forsake all that you have, you cannot be my disciple.
క్రొత్త నిబంధనలో మీరు అన్నిటినీ విడిచిపెట్టని ఎడల మీరు నా శిష్యులు కాలేరు అని ఆయన చెప్పాడు.
How much is all?
అన్నిటినీ అంటే ఎంత?
All means 100%.
అన్నిటినీ అంటే 100%.
When you say give to God what is God's, he wants 100%.
దేవునివి దేవునికి ఇమ్మని ఆయన చెప్పినప్పుడు ఆయనకు 100% కావాలి.
What would you think of a wife who works and tells her husband, I'll give you 10% of my income, the other 90% I'm giving to somebody else?
ఒక ఉద్యోగం చేసే భార్య తన భర్తతో, నీకు నా ఆదాయంలో 10% ఇస్తాను, మిగతా 90% వేరొకరికి ఇస్తాను అని చెప్తే అటువంటి భార్యను గురించి మీరేమనుకుంటారు?
Is that a good partnership type of relationship? No.
అటువంటి సంబంధం ఒక మంచి భాగస్వామ్యమా? కాదు.
In the Old Testament, the people were not married to God like we are to Christ.
మనకు క్రీస్తుతో వివాహమైనట్లు పాత నిబంధన ప్రజలకు దేవునితో వివాహం కాలేదు.
They were servants. Servants can give 10% to their master. That's okay.
వాళ్ళు దాసులు. దాసులు తమ యజమానులకు 10% ఇవ్వొచ్చు. అది పర్వాలేదు.
But we're not servants. We are a bride. We are the wife.
కానీ మనం దాసులము కాము. మనము పెళ్లి కుమార్తెము. మనము భార్య వంటి వారము.
We've got a joint account, not separate accounts.
మనకు బ్యాంకులో ఉమ్మడి ఖాతా అంటే ఒకే ఖాతా ఉంది, వేరువేరు ఖాతాలు లేవు.
Masters and servants don't have joint accounts. They have separate accounts.
యజమానులకు దాసులకు ఉమ్మడి ఖాతా ఉండదు, వారికి వేరువేరు ఖాతాలు ఉంటాయి.
But a husband and wife have a joint account.
కానీ భార్య భర్తలకు ఉమ్మడి ఖాతా ఉంటుంది.
Like Jesus said to the father in John 17 verse 10.
యేసు తండ్రితో యోహాను సువార్త 17:10లో చెప్పినట్లు,
All that is mine is thine and all that is thine is mine. That's a joint account.
నావన్నీయు నీవి, నీవియు నావి. అది ఉమ్మడి ఖాతా.
And that's what we say also as Christians.
క్రైస్తవులుగా మనం కూడా అదే చెప్తాము.
Lord, all that is mine is yours. Not 10%.
ప్రభువా, నావన్నీయు నీవి, 10% మాత్రమే కాదు.
And you know what he says to me?
ఆయన నాతో ఏమంటాడో తెలుసా?
All that is mine is yours too.
Naavanni kuda neeve.
Isn't that wonderful that you give your little 10 paise to God and he gives you his millions?
Adi adbhutamaina vishayam kada? Nuvu nee 10 paisalu devuniki iste aayana tana kotla roopayalanu neeku ivvadam.
Isn't it wonderful to have a joint account with God?
Devunito ummadi kaathanu kaligi undatam adbhutamaina vishayam kada?
But you can't have a joint account with God if you give 10%.
కాని నువ్వు 10% ఇస్తే దేవునితో ఉమ్మడి ఖాతాను కలిగి ఉండలేవు.
You have to give everything. You have to say, Lord, first of all, everything that I have belongs to you in any case.
నువ్వు అంతా ఇవ్వాలి. నువ్వు మొదటిగా ప్రభువా ఎలాగైనా నాకున్నదంతా నీకు చెందినదే అని చెప్పాలి.
1 Corinthians 10:26 says, the earth is the Lord's. And everything that the earth contains is the Lord's.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:26 భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి అని చెప్పబడింది.
Have you read that in 1 Corinthians 10:26?
1 Corinthians 10:26 మీరు దాన్ని చదివారా?
All the houses,
ఇళ్ళన్నీ,
all the lands,
స్థలాలన్నీ,
all the gold,
బంగారమంతా,
all the silver,
వెండంతా,
everything on earth belongs to God.
భూమి మీద సమస్తము దేవునికి చెందినది.
Once you recognize that,
మీరు దాన్ని గుర్తిస్తే,
you don't think you're doing God a great favor when you give everything to him.
మీరు ఆయనకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు దేవునికి గొప్ప ఉపకారం చేస్తున్నారని భావించరు.
No, you're giving what belongs to him.
లేదు, ఆయనకు చెందిన దాన్ని మీరు ఆయనకు ఇస్తున్నారు.
Have you earned much? Has God given you intelligence, ability, qualifications, and capabilities and talents to earn a lot of money, whether in business or in a profession or whatever?
మీరు ఎంతో సంపాదించారా? వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఇంకా దేనిలోనైనా కానీ ఎంతో డబ్బును సంపాదించడానికి దేవుడు మీకు తెలివిని, సామర్థ్యాన్ని, అర్హతలను, తలాంతులను ఇచ్చాడు.
Don't forget Deuteronomy 8:18.
ద్వితీయోపదేశకాండం 8:18 మర్చిపోవద్దు.
It is the Lord who gives you power to make money.
మీరు డబ్బు సంపాదించడానికి మీకు సామర్థ్యాన్ని ఇచ్చినవాడు ఆయనే.
Don't ever forget that.
ఆ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు.
It is the Lord who gives you power to make money.
మీరు డబ్బు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చేది ప్రభువే.
You could have been paralyzed.
మీకు పక్షవాతం వచ్చుండవచ్చు.
You could have been retarded.
మీకు మతిస్థిమితం లేకపోయి ఉండవచ్చు.
You could have been sick.
మీకు అనారోగ్యం ఉండి ఉండవచ్చు.
You'd have earned nothing. You could have been stupid.
మీరు బుద్ధిహీనులై ఉండి ఉండవచ్చు. మీరు ఏమీ సంపాదించకపోయి ఉండవచ్చు.
Don't ever forget that all the money you've earned in your life, God helped you to do it.
మీరు మీ జీవితంలో సంపాదించిన డబ్బంతటిని సంపాదించడానికి దేవుడు మీకు సహాయం చేశాడని మర్చిపోవద్దు.
So your money is not your own.
కనుక మీ డబ్బు మీ సొంతం కాదు.
Every way you look at it, it's not yours.
మీరు ఎలా చూచినా అది మీది కాదు.
Now that doesn't mean you have to take all your income and give it for God's work. No.
అయితే దాని అర్థము మీ ఆదాయాన్నంతటిని మీరు దేవుని పనికి ఇవ్వాలని కాదు. కానే కాదు.
That's not what I mean.
నా ఉద్దేశం అది కాదు.
We give it to him first of all because it belongs to him.
మొట్టమొదటిగా అది దేవునికి చెందినది గనుక మనం ఆయనకి ఇస్తాము.
And secondly because we love him.
రెండవదిగా మనం ఆయనను ప్రేమిస్తున్నాము గనుక మనం ఆయనకి ఇస్తాము.
And so we say, Lord, this is yours. Now tell me what I can spend on myself.
కాబట్టి మనము, ప్రభువా ఇది నీది, నా కోసం నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలో నాతో చెప్పు అని చెప్తాము.
Do you think God doesn't want you to live in a decent house?
మీరు సరైన ఇంట్లో ఉండాలని దేవుడు కోరుకోవడం లేదనుకుంటున్నారా?
You think he wants to you to live in a slum?
మీరు ఒక మురికివాడలో నివసించాలని ఆయన కోరుకుంటున్నారని అనుకుంటున్నారా?
That's not true. I don't believe it.
అది నిజం కాదు. నేను దాన్ని నమ్మను.
Jesus didn't live in a slum.
యేసు ఒక మురికివాడలో నివసించలేదు.
Jesus didn't live in a dirty slum.
ఆయన ఒక మురికివాడలో జీవించలేదు.
His house in Nazareth was not a dirty slum.
నజరేతులో ఆయన ఇల్లు ఒక మురికివాడ కాదు.
And God wants you to live with proper food, clothing, and house and education for your children.
దేవుడు మిమ్మును సరైన ఆహారంతో, సరైన వస్త్రాలతో, సరైన ఇంటిలో, మీ పిల్లల కొరకు విద్యతో జీవించాలని కోరుకుంటున్నాడు.
He wants you to spend on all these things. There's nothing wrong in all these things.
వీటన్నిటి మీద మీరు ఖర్చు పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. వీటన్నిటిలో తప్పేమీ లేదు.
So to give 100% to God doesn't mean to give it all to God's work and to live on the streets. No.
కనుక దేవునికి 100% ఇవ్వడం అంటే దాన్నంతటిని దేవుని పరిచర్య కొరకు ఇచ్చి వీధులలో నివసించడం కాదు. కానే కాదు.
But to recognize that I am a steward.
కాని నేను ఒక గృహ నిర్వాహకుడునని గుర్తించాలి.
I am only a manager handling somebody else's money.
నేను వేరొకరి డబ్బును ఉపయోగించే ఒక నిర్వాహకుడను మాత్రమే.
And though you earned it, you recognize it's God's, but I want to use it faithfully recognizing all this is God's.
నేను దాన్ని సంపాదించినప్పటికీ అది దేవునిదని నేను గుర్తిస్తాను. ఇదంతా దేవునిదని గుర్తిస్తూ నేను దాన్ని నమ్మకంగా వాడాలనుకుంటాను.
That's the only way to be detached from mammon.
సిరి నుండి విడుదల పొందడానికి అదొక్కటే మార్గము.
That's the only way to be delivered from the power of mammon in your life.
మీ జీవితంలో సిరి యొక్క శక్తి నుండి విడుదల పొందడానికి అదొక్కటే మార్గము.
Jesus said in Luke 16 verse 13, if you have not been faithful in the use of unrighteous mammon, Luke 16 verse 10 11 onwards, that whole section.
యేసు లూకా సువార్త 16వ అధ్యాయము 10 11 వచనాల నుండి ఆ వాక్య భాగం అంతటిలో,
if you have not been faithful in the use of unrighteous mammon, who will entrust the true riches to you?
మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అని చెప్పాడు.
You know, if you are not faithful, we are not talking about righteousness here. We already finished with righteousness.
మీరు నమ్మకంగా లేకపోతే మనం న్యాయంగా ఉండటం గురించి మాట్లాడటం లేదు. దాని గురించి ఇప్పటికే మాట్లాడాము.
To be faithful means you say, Lord, I don't want to waste any money.
నమ్మకంగా ఉండటం అంటే మీరు, ప్రభువా, నేను డబ్బును వృధా చేయాలనుకోవటం లేదు అని చెప్పడం.
I don't want to spend unnecessarily on myself.
నేను అనవసరంగా నా పైన ఖర్చు పెట్టాలనుకోవడం లేదు.
I want to be wise in what I spend. I don't want to be luxurious. I want to live simply.
నేను ఖర్చు పెట్టే దానిలో వివేకం కలిగి ఉండాలనుకుంటున్నాను. నేను విలాసవంతంగా ఉండాలనుకోవడం లేదు.
So that I can have money to give for your work, to serve you, to live for you.
నీ పని కొరకు ఇవ్వగలుగుటకు నా యొద్ద డబ్బు ఉండేటట్లు నిన్ను సేవించుటకు నీ కొరకు జీవించుటకు నేను సామాన్యంగా జీవించాలనుకుంటున్నాను.
And when we are faithful, you know what God gives us in exchange? The true riches of heaven.
మనం నమ్మకంగా ఉంటే దేవుడు తిరిగి ఏమిస్తాడో మీకు తెలుసా? పరలోకం యొక్క సత్యమైన ధనాన్ని.
Revelation on his word, likeness to Christ.
ఆయన వాక్యం పైన ప్రత్యక్షతను, క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని ఇస్తాడు.
If we learn to be simple in our expenditure, being careful not to waste anything that God gives us.
మన ఖర్చులో మనం సాదాగా ఉండటం, దేవుడు మనకిచ్చిన దేన్నైనా వృధా చేయకుండా ఉండటం మనం నేర్చుకుంటే ఆయన మనకు వాటినిస్తాడు.
This is the reason why many people are spiritually poor, because they are not faithful with money, or they have not been righteous with money.
అనేక మంది ఆత్మీయంగా బీదవారిగా ఉండటానికి కారణం వారు డబ్బుతో నమ్మకంగా లేకపోవడం లేదా డబ్బుతో న్యాయంగా లేకపోవడం.
Will you make a decision right now?
మీరు ఇప్పుడే ఒక తీర్మానాన్ని తీసుకుంటారా?
Say, Lord, I not only want to give back to Caesar what is Caesar's.
ఇలా చెప్పండి, ప్రభువా, నేను కైసరువి కైసరుకి ఇవ్వాలనుకోవడమే కాదు,
I also want to give you what's yours. In every area, I want to put you first.
నీవి కూడా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి విషయంలో నీకు మొదటి స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను.
I don't want to waste money on myself anymore. I want to be faithful, knowing that I have to give an account to you one day of every rupee that I've earned.
నేను ఇక నాపై డబ్బును వృధా చేయాలనుకోవడం లేదు. నేను సంపాదించిన ప్రతి రూపాయికి నేను ఒకరోజు నీకు లెక్క అప్పచెప్పాలని గ్రహిస్తూ నేను నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను.
Make that covenant with God and see if from this day God doesn't bless you. I believe he will.
దేవునితో ఆ నిబంధన చేయండి. ఈ రోజు నుండి దేవుడు మిమ్మల్ని దీవించడేమో చూడండి. ఆయన దీవిస్తాడని నేను నమ్ముతున్నాను.